ప్రేమధార
ప్రేమధార
బైబిలు అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం.
ఆత్మీయ యుద్ధంలో గెలుపు ఓటుమల కారణాలు, క్రైస్తవ జీవిత పరమార్థానికి కారకాలు, విశ్వాసి విజయ రహస్యానికి ఉత్ప్రేరకాలు, సమూయేలు రెండవ గ్రంథ ధ్యానాంశాలు. ప్రభునందు అత్యంత ప్రియులైన రేడియో శ్రోతలకు సర్వశక్తుడు, సర్వాధికారి, సర్వకృపానిదేవు క్రీస్తు యేసు శాశ్వతమైన నామంలో శుభవందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకదినం ఇలా రేడియో ప్రముఖంగా ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మరి వాక్య ధ్యాన సమయం అయినప్పటికీ ఇంకా కొంతమంది ఆయా పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నట్లున్నారు. కొంతమంది ఏం పర్వాలేదండి, ఇటు మా పని చేసుకుంటూనే అటు దేవుని మాటలు వింటూ ఉంటాం అనుకుంటారు. కానీ కొన్నిసార్లు రెండూ పాడయ్యే ప్రమాదం లేకపోలేదు. ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని మరి దేనికి ఇవ్వకుండా, లేక ఆ సమయంలో మరేమీ చేయకుండా ఉండటమే మనకు క్షేమకరం. అదే మనకు ఎల్లప్పుడూ ఆశీర్వాదకరం. అంతేకాదు ఇటు మన పని అటు దేవుని పని చేయవలసిన, అలా సమయం గడపవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు మొదట దేవుని పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, ఆయన సన్నిధిలోనే సమయాన్ని గడపాలని కోరుకోవటం, అది మనకు ఎంతో దీవెనకరం. ఆయన సన్నిధిలోనే మనం నిజమైన సంతోషం, ఆనందం అనుభవించగలం. ఆయన సన్నిధిలోనే మన సమస్యలకు పరిష్కారం. ఆయన సన్నిధిలో గడిపే క్షణాలు అవి పరలోకానుభూతిని పొందే క్షణాలు. అంతేకాదు ఆయన సన్నిధిని కోరుకునేవారే ఆయనకు ఎంతో ఇష్టులు. చివరిగా మరో ప్రాముఖ్యమైన మాట, ఆయన సన్నిధిలో ఎంతగా మనం సమయం గడుపుతూ ఉంటామో అంతగా మనం ఆయన వెలుగును, ఆయన మహిమా ప్రకాశాన్ని పొందుతాం, ఆయన స్వారూప్యంలోకి మార్చబడతాం. మరి ఇటువంటి గొప్ప లక్షణాలు, ఎన్నో ప్రయోజనాలు, ఎన్నెన్నో ఆశీర్వాదాలు కలిగిన ఆయన సన్నిధిని హృదయపూర్వకంగా అనుభవిద్దాం. ఆయన పలికే స్వరాన్ని ఆలకిద్దాం. అలా ప్రతిదినం మన జీవితాన్ని మరింత ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. రండి, తరల ఉంచి చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి వర్తమానం విందాం.
ప్రార్థన చేసుకుందాము. మహిమగల మా పరలోక తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నిన్ను సత్యముతో ఆత్మతో ఆరాధిస్తున్నాము. నీ వాక్యమే సత్యము. నీ సత్యవాక్యముతో మమ్మలను ప్రతిష్ఠ చేయి ప్రభు. మా శ్రోతలు వినమ్రులై మీ కృపాసనము చెంత చేరి ఉన్నారు. కనికరించు దేవా, ఎవరూ తమంతట తామే శుద్ధి చేసుకోజాలరు. నీ రక్తమే మమ్మలను కడుగుతుంది. నీవు లేకుండా ఎవరూ మంచివారు కారు కాలేరు. మా శ్రోతల అక్కరలన్నీ నీవే తీర్చగలవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మా శ్రోతలను, వారి కుటుంబాలను దీవించండి. వారి బిడ్డలను ఆశీర్వదించండి. వారు చేసే ప్రతి సత్కార్యమును సఫలము చేయండి. వారి వ్యక్తిగత సాక్ష్యమును బలపరచండి. మా దేశమును స్వస్థపరచండి, దీవించండి. శ్రోతల కుటుంబాలలో ప్రార్థన ఉజ్జీవము, వాక్య ఉజ్జీవము కలిగించండి. ఉచితంగా ద్రాక్షరసము, పాలు దయచేసే దేవుడవు. ద్రాక్షరసమే ఆనందం, పాలే నీ వాక్యం. ప్రభు, ఈ రోజున వాక్య పఠనలో మా శ్రోతలకు క్రొత్త అనుభవాలు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం 2 సమూయేలు 3వ అధ్యాయం వింటాము. 1వ వచనం నుంచి, సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలటము, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లటము జరిగింది. మహనయీములో ఇష్బోషెతు అబ్నేరు చేతిలో కీలుబొమ్మ. హెబ్రోనులో దావీదు యూదారాజు, అతని ఏలుబడిలో శాంతి భద్రత. ఫిలిస్తీయులు అవకాశం కోసం కనిపెట్టుకుని చూస్తున్నారు. హెబ్రోనులో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరనగా, అమ్నోను జ్యేష్ఠపుత్రుడు, ఇతణ్ణి అహీనోయము కన్నది. 2వవాడు కిల్యాబు, ఇతణ్ణి అబీగయ్యులు కన్నది. 3వవాడు అబ్షాలోము, ఇతణ్ణి కన్నతల్లి మయక. 4వవాడు అదోనియా, ఇతణ్ణి హగ్గీతు కన్నది. 5వవాడు షపట్య, ఇతణ్ణి అబీటలు కన్నది. 6వవాడు ఇత్రయాము, యగ్లా కన్న కొడుకు. వీరు హెబ్రోనులో పుట్టిన దావీదు కుమారులు. దావీదుకు భార్యల సంఖ్య ఎక్కువయింది. బహుభార్యాత్వం ధర్మశాస్త్రానికి విరుద్ధం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వచనం, తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. ఈ విషయంలో దావీదు చేసింది సబబు కాదు. గిద్యోను అనే న్యాయాధిపతి ఇందులో దావీదును మించిన బహుభార్యాలోలుడు. దావీదు జీవితంలోని చివరి 20 సంవత్సరాలు బహుభార్యాత్వపు దుష్ఫలితాలు తేటగా కానవస్తాయి. ప్రియ సోదరీ సోదరులారా, దేవుడు ఆదాము నుండి ఒకే ప్రకటముకను తీశాడు. 2 కాదు 3 కాదు, ఒకే భార్య ఉండడం కుటుంబానికి ఆరోగ్యం. దావీదు కొడుకుల జాబితా ఇప్పుడే విన్నారు కదా. కిల్యాబు 2వ కుమారుడు. కిల్యాబు అంటే తండ్రిలాంటివాడు అని అర్థం. కిల్యాబు అనేది ముద్దు పేరు, అసలు పేరు దానియేలు. ఇతడు చిన్న వయస్సప్పుడే చనిపోయాడు. గెషూరు రాజు తల్మయి, ఇతని కుమార్తె మయక, దావీదు భార్య. తల్మయి తన కుమార్తెనిచ్చి దావీదుతో సఖ్యపడిన రాజు. అదోనియా దావీదుకు కలిగిన 4వ కుమారుడు. అబ్షాలోము చనిపోయాక అదోనియాకే జ్యేష్ఠత్వం వచ్చింది. యగ్లా అదోనియా తల్లి. అంతఃపురంలో ఈమెదే పైచేయి. 6వ వచనం, సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు యుద్ధము జరుగుతూ ఉండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేశాడు. ఇష్బోషెతును రాజుగా నిలవబెట్టాడు. అయ్యా కుమార్తె అయిన రిస్పా అనే ఒక ఉపపత్ని సౌలుకు ఉండేది. ఇష్బోషెతు అబ్నేరును నిలదీసి అడిగాడు, నా తండ్రికి ఉపపత్ని అయిన దానిని నీవెందుకు కూడావు? అబ్నేరు ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని అన్నాడు, నిన్ను దావీదు చేతికి అప్పగించక నీ తండ్రి అయిన సౌలు ఇంటివారికి, అతని సహోదరులకు, అతని స్నేహితులకు ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానుడుగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుతావా? యెహోవా దావీదుకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయునుగాక. సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యాన్ని తప్పించి దాను మొదలుకొని బెయర్షబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీద, యూదావారి మీద నేను స్థిరపరుస్తాను, చూచుకో. ఈ విధంగా అబ్నేరు ఇష్బోషెతును బెదిరించాడు. కావున ఇష్బోషెతు అబ్నేరుకు భయపడి ఇక ఏమాటా పలుకలేకపోయాడు. ఇష్బోషెతు అబ్నేరును అదుపులో పెట్టలేకపోయాడు. అబ్నేరు బుకాయిస్తున్నాడు. యోవాబు దావీదు సేనాపతి అయి ఉండి ఇలానే ప్రవర్తిస్తాడు కాని యోవాబు స్వామిద్రోహి కాడు, కాని కొంచెం దురుసు మనిషి. నేను యూదా కుక్కననుకున్నావా? ఖబర్దార్ అంటున్నాడు అబ్నేరు. నేను శత్రుపక్షం వాణ్ణే, రిస్పాన్ గురించి నన్ను శిక్షిస్తావా? నీ తరం కాదు అంటూ ధిక్కారంతో మాట్లాడుతున్నాడు. నేనే గదా నిన్ను రాజును చేసింది. దావీదే దేవుని వాగ్దానము గలవాడు అంటూ నిజం చెప్పి ఇష్బోషెతును ఉడికిస్తున్నాడు. చూచుకో నిన్నేం చేస్తానో, దావీదుకు మద్దతిస్తాను అంటూ కఠినమైన పరుష పదజాలం ప్రయోగిస్తున్నాడు. దానితో ఇష్బోషెతు ఏమీ అనలేక నోరు మూసుకొని ఊరుకున్నాడు. అంతమందిలో ఏ ఒక్కరూ ఇష్బోషెతు పక్షాన మాట్లాడలేదు. ప్రతి ఒక్కడూ అబ్నేరుకు భయపడుతున్నాడు. అబ్నేరును న్యాయస్థానంలో విచారించడానికి రాజుకు ధైర్యం చాలలేదు. 12వ వచనం. అబ్నేరు తన తరఫున దావీదు నొద్దకు దూతలను పంపి వర్తమానం అందించాడు. ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయము చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీ తట్టు తిప్పుతాను. అందుకు దావీదన్నాడు, మంచిది, నేను నీతో నిబంధన చేస్తాను. అయితే నీవు ఒక పని చెయ్యాలి. నా సందర్శనార్థమై నీవు వచ్చేటప్పుడు సౌలు కుమార్తె అయిన మీకాలును నా వద్దకు తీసుకురావాలి, లేదా నీకు నా సందర్శనం లభించదు. అబ్నేరు తలబిరుసు మనిషి. ఇష్బోషెతుకు వ్యతిరేకంగా దావీదుతో అప్పుడే మంతనాలు సాగించటం మొదలుపెట్టాడు. ఈ దేశం ఎవరిది? ఇది నా స్వాధీనంలో ఉంది. సౌలు కుటుంబానిది. నేను ప్రధానమంత్రిని. రా, వడంబడిక చేసుకుందాము. నేను ఇదంతా నీ వశం చేయగలను. దావీదు అబ్నేరు అహంభావాన్ని గుర్తించాడు. మీకాలును మొదట తెచ్చి అప్పగించు, ఆమె నా భార్య. నా మామ ఆమెను మరొకరికి ఇచ్చి చేశాడు. దావీదు మీకాలు విషయం రాజకీయం చేస్తున్నాడు. ఇంటి అల్లుడుగా తనకు గుర్తింపు కావాలి. దావీదు ఇష్బోషెతు కూడా దూతల ద్వారా వర్తమానమంపాడు. ఫిలిష్తీయులలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకున్న మీకాలును నాకు అప్పగించాలి. వెంటనే ఇష్బోషెతు దూతను పంపి పల్తీయేలుతో సంసారం చేస్తున్న మీకాలును పిలువనంపాడు. మీకాలు పెనిమిటి బహురీము వరకు ఆమె వెనుక ఏడుస్తూ రాగా అబ్నేరు నీవు తిరిగిపో అన్నప్పుడు అతడు వెళ్లిపోయాడు. మీకాలు 2వ భర్త పేరు పల్తీయేలు. పల్తీయేలు అంటే యహోవాయే విమోచన అని అర్థం. 9 ఏండ్లు మీకాలు అతని వద్ద ఉన్నది. పల్తీయేలును విడిచిపెట్టడం మీకాలు కూడా బాధగానే ఉంది, కాని దావీదు వద్దకు వెళ్లక తప్పదు. ఇప్పుడు ఆమె దావీదు భార్యలలో ఒకతే అవుతుంది. ఈ సమస్యకు మూల కారణం సౌలు. ఇప్పుడు దావీదు భార్యల సంఖ్య ఇంకా పెరిగింది. 17వ వచనం. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారలను పిలిపించి వారితో అన్నాడు, దావీదు మిమ్మును ఏలాలని మీరు ఇంతకు మునుపు కోరారు గదా. యెహోవా దావీదును గూర్చి అన్నాడు, నా సేవకుడైన దావీదు చేత నా జనులైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి, వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచిస్తాను. సరే, ఇప్పుడు మీ కోరిక నెరవేర్చుకోండి. అబ్నేరు స్వయంగా మీకాలును తీసుకువెళ్లి దావీదుకు అప్పగించబోతున్నాడు. ముందుగా ఇశ్రాయేలు పెద్దలతో సమాలోచన చేస్తున్నాడు. ఇశ్రాయేలు, యూదా అందరూ దావీదును ప్రేమిస్తారు. అబ్నేరు ఇంతవరకు వీరి కోరికను వ్యతిరేకించాడు. అబ్నేరు దావీదును గురించిన దేవుని ప్రవచనాలను ఉదహరిస్తున్నాడు. అబ్నేరు ధైర్యం గల సైనికుడే కాని దావీదుకు యోవాబుకు తగిన ఉజ్జీ కాడు. పైగా ఇష్బోషెతు వల్ల అబ్నేరుకు ప్రయోజనమేమీ లేదు. అబ్నేరు బెన్యామీనీయులతో ఆలాగున మాట్లాడిన తరువాత హెబ్రోనుకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికి, బెన్యామీనీయులందరి దృష్టికి ప్రయోజనకరమైన దానిని దావీదుకు పూర్తిగా తెలియచేశాడు. బెన్యామీనీయులు కూడా తమ గోత్రం వాడైన ఇష్బోషెతు అంటే ఇష్టపడటం లేదు. అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు నొద్దకు రాగా దావీదు అబ్నేరుకు అతని వారికి విందు చేయించాడు. సంధి షరతులు మాట్లాడుకున్నారు. అబ్నేరు అన్నాడు, నేను పోయి ఇశ్రాయేలు వారినందరినీ నా ఏలినవాడువైన నీ పక్షాన సమకూర్చి వారు నీతో నిబంధన చేసుకునేటట్లు నీ చిత్తానుసారముగా నీవు రాచరికం వహించి కోరిన దానంతటి మీద ఏలేటట్లు చేస్తాను. ఈ మాటలు చెప్పి దావీదునొద్ద సెలవు పుచ్చుకొని అబ్నేరు సమాధానంగా వెళ్లిపోయాడు. దావీదు సేవకులు యోవాబు కలిసి బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అప్పుడు అబ్నేరు హెబ్రోనులో దావీదు వద్ద లేడు. దావీదు అబ్నేరుకు సెలవిచ్చినందున అతడు సమాధానంగా వెళ్లిపోయాడు. 10 రోజులపాటు యోవాబు హెబ్రోనులో లేడు. అమాలేకీయులను వెంటాడి దోపుడు సొమ్ము తేవడానికి వెళ్లాడు. దావీదే కావాలని అబ్నేరు వచ్చినప్పుడు యోవాబు లేకుండా చూచాడు. అయితే యోవాబు అతని వద్ద ఉన్న సైన్యము వచ్చినప్పుడు అబ్నేరు రాజునొద్దకు వచ్చాడని, రాజు అతనికి సెలవిచ్చి పంపాడని, అతడు సమాధానంగా వెళ్లిపోయాడని తెలుసుకున్నాడు. యోవాబు రాజునొద్దకు వచ్చి అన్నాడు, చిత్తగించాలి, నీవేమి చేశావు? అబ్నేరు నీ వద్దకు రాగా నీవెందుకు సెలవిచ్చి అతణ్ణి పంపివేశావు? అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేసే సమస్తమును తెలుసుకోవడానికి అతడు వచ్చాడు. వెంటనే యోవాబు దావీదునొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలవటానికి దూతలను పంపాడు. వారు పోయి సిరా అనే బావి దగ్గర నుండి అబ్నేరును తెచ్చారు. ఈ సంగతి దావీదుకు తెలియదు. ఇంటికి వెళ్ళుతున్నవాణ్ణి యోవాబు మనుషులు బావి దగ్గర కలుసుకుని దావీదు నిన్ను రమ్మంటున్నాడని మాయమాటలు చెప్పి తెచ్చారు. యోవాబు కూడా వచ్చాడు. తిరిగి సమావేశమైతే బాగుంటుంది అని చెప్పాడు. 27వ వచనం, అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినపడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడాలని యోవాబు అతణ్ణి పిలిచి, తన సహోదరుడైన ఆశాహేలు ప్రాణము తీసినందుకై అతడిని కడుపులో పొడువగా అతడు చచ్చాడు. స్నేహితుని వలె పిలిచాడు. రహస్యంగా ఏదో చెబుతానని పక్కకు తీసుకువెళ్లాడు. అతణ్ణి పొడిచి త్రుటిలో చంపేశాడు. ద్వారం ప్రక్కన చీకటిగా ఉన్నందున అబ్నేరు ప్రమత్తంగా ఉన్నాడు. తన సోదరుణ్ణి చంపినందుకు ఈ విధంగా యోవాబు కక్ష సాధించాడు. గమనించాలి, అసలు హెబ్రోను ఆశ్రయపురాలలో ఒకటి. అందుకే యోవాబు తెలివిగా అతడు పట్టణంలో అడుగుపెట్టకముందే పురద్వారం దగ్గరే అబ్నేరును చంపివేశాడు. యోవాబు చేసిన ఈ ఘాతుకాన్ని బట్టి తిరిగి దావీదు ఇశ్రాయేలుకు రాజు కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత ఈ సమాచారము దావీదుకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును అబ్నేరు ప్రాణం తీయటం విషయంలో యహోవా సన్నిధిలో ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీద అతని సహోదరులందరి మీద మోపబడునుగాక. యోవాబు ఇంటివారిలో స్రావము గలవాడైనా కుష్ఠురోగైనా కర్ర పట్టుకొని నడిచేవాడైనా ఖడ్గము చేత కూలేవాడైనా ఆహారము లేనివాడైనా ఉండకపోడు. గిబియోను యుద్ధమందు తమ సోదరుడైన ఆశాహేలును చంపిన దాన్ని బట్టి యోవాబు అతని సోదరుడైన అబీషై అబ్నేరును చంపారు. ఈ హత్య రాజ్యానికి సంబంధించింది కాదు, యోవాబు వ్యక్తిగత కక్ష వల్ల జరిగింది. ఈ హత్యలో అబీషై హస్తం కూడా ఉంది. దావీదు యోవాబుకు అతనితో ఉన్నవారికి ఆజ్ఞ ఇస్తూ అన్నాడు, మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని శవానికి ముందు నడుస్తూ ప్రలాపించండి. రాజు స్వయంగా పాడె వెంట నడిచాడు. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చాడు. జనులందరూ ఏడ్చారు. యోవాబు తన నేరానికి ఈ విధంగా పశ్చాత్తాపం వెలిబుచ్చినట్లయింది. రాజు అబ్నేరును గురించి శోక కీర్తన ఒకటి రచించాడు. అబ్నేరు, నీచుడొకడు అనగా నాస్తికుడు మూర్ఖుడు చచ్చునట్లుగా నీవు చావదగునా? నీ చేతులకు కట్లు లేకుండగా, నీ కాళ్లకు సంకెళ్లు వేయబడకుండా దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడ్డావే? అబ్నేరు చట్టరీత్యా చనిపోలేదు, ఒక వ్యక్తి కక్ష సాధింపుకు గురి అయ్యాడు. ఈ కీర్తనలో దావీదు తన నిర్దోషిత్వాన్ని వెల్లడి చేస్తున్నాడు. అంతేకాదు, యోవాబు చర్య గర్హనీయమని చెబుతున్నాడు. రాజు ఈలాగు కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చారు. ఇంకా వెలుగు ఉన్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని బ్రతిమాలగా దావీదు ప్రమాణము చేసి అన్నాడు, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచిచూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. దావీదు ఈ విధంగా తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకున్నాడు. దావీదు నిరపరాధి అని అందరూ గుర్తించారు. జనులందరూ సంతోషించారు. అబ్నేరు హత్య రాజు ప్రేరణ వల్ల అయినది కాదని ఆ దినమున జనులందరికీ, ఇశ్రాయేలు వారికందరికీ తెలిసింది. రాజు తన సేవకులతో అన్నాడు, నేటి దినమున పడిపోయినవాడు ఇశ్రాయేలు వారిలో ప్రధాని అని, పెద్దలలో ఒకడని మీకు తెలిసింది గదా. పట్టాభిషేకము నొందినవాడనైనా నేడు నేను బలహీనుణ్ణైపోయాను. సెరూయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి కీడు చేసిన వానికి యెహోవా ప్రతీకారము చేయునుగాక. ఈ అధ్యాయం ముగింపులో కొన్ని ప్రాముఖ్య విషయాలు మా శ్రోతలతో పంచుకోగోరుతాము. యూదా ఇశ్రాయేలు అంతఃకలహాలు జాతిని నిర్వీర్యం చేశాయి. దావీదు హెబ్రోనులో మొత్తం 7.5 సంవత్సరాలున్నాడు. దావీదు కుమారులలో అబ్షాలోము ఒకడు తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశాడు. యుద్ధంలో యోవాబు అబ్షాలోమును చంపాడు. అబ్షాలోము తల్లి మయక, గెషూరు రాజు తల్మయ్య కూతురు. దావీదు ఆ దేశాన్ని కొల్లగొట్టినప్పుడు రాజకుమారిని చెరపట్టి తెచ్చి పెళ్లాడాడు. అబ్నేరు హెబ్రోనులోనే ఉండిపోతే బాగుండేది, అది ఆశ్రయపురం. అతని వెర్రిబాగుల ప్రవృత్తే అతని ప్రాణానికి ముప్పు తెచ్చింది. సోదరీ సోదరులారా, ఇందులో మనకు ఒక సందేశమున్నది. ప్రతి పాపికి క్రీస్తునందు ఆశ్రయమున్నది. యేసుక్రీస్తే మన హెబ్రోను. ఎవరైనా ఎంత ఘోర పాపి అయినా అతడు నశించనక్కర్లేదు. క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు. యేసు అనే ఆశ్రయపురానికి వెలుపల నాశనమే. దావీదు అన్నాడు, అబ్నేరు ఇదేమిటి, అవివేకిలాగా చచ్చావా? అలా ఎవరూ నశించనక్కర్లేదు. సోదరుడా సోదరి, నీవు క్రీస్తునందు ఉన్నావా? క్రీస్తుకు వెలుపల ఉన్నావా? మరో మాట, దావీదు యోవాబును శిక్షించలేని బలహీనుడైపోయాడు. అయితే ఆ పని దేవునికే అప్పగించాడు. మనుష్యులను తప్పించుకొని తిరగవచ్చుగాని దేవుని న్యాయ తీర్పును ఎవరూ తప్పించుకోలేరు. ఇహలోకమందలి న్యాయస్థానాలు నేరస్తుణ్ణి శిక్షించలేకపోవచ్చుగాని దేవుని తీర్పు తప్పదు. 2 తిమోతి 4:14 పౌలు ఏమన్నాడు? అలెక్సాంద్రు అనే కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియచొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిస్తాడు. ఇదే మాట దావీదు యోవాబును గురించి అంటున్నాడు. రోమాపత్రిక 12:19 ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగతీర్చటం నా పని, నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెబుతున్నాడు అని రాయబడి ఉన్నది. ఈ సూత్రం దావీదుకు తెలుసు. ప్రియశ్రోతలు, ఇది మీకూ తెలుసా? పాఠం ఇంతటితో సమాప్తం. తొట్టిల్లకుండా మిమ్మలను కాపాడడానికి, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిర్దోషులనుగా నిలువబెట్టడానికి శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మాహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమేన్.
ప్రేమధార బైబిల్ అధ్యయనంలో మీరింతవరకు సమూయేలు 2వ గ్రంథ ధ్యానాలు వింటూ ఉన్నారు. ఈ ధ్యానాలు మీ అనుదిన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయుక్తంగా ఉండగలవని భావిస్తున్నాం. ఈ ధ్యానాల ద్వారా మీరు పొందిన మేలులు, మీ ఆశీర్వాదాలు, అనుభవ సాక్ష్యాలు వెంటనే మాతో పంచుకుంటారుగా. మా అడ్రస్: ప్రేమధార విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 500107